అనగానే మనకి శివుని యొక్క అనేక రూపాలు ఒక్కసారి గుర్తుకొస్తూ ఉంటాయి. జటాధారి అయిన పరమేశ్వరుడు, త్రినేత్రధారి, త్రిశూలధారి, అలాగే అనేక రూపాలతో ఉన్నాడు పరమాత్మ. ఈ రూపాలన్నీ ఆయనకున్నాయి, ఏ రూపం లేకుండా ఉన్నటువంటి వాడు ఆయన. ఇప్పుడు పరమేశ్వరుడికి ఎన్ని రకాల రూపాలు ఉన్నాయి, ఆ రూపాలతో ఏం చేస్తున్నాడు, అవి మీకు ఈ 14 రోజుల్లో చెప్పబోయే అంశం. అదేవిధంగా పరమేశ్వరుడు ఎలా కొలవాలి, ఆయన అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలి, జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, మన నడవడికి ఎలా ఉండాలి, పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందే జీవిత విధానం ఏమిటి, ఇది మరొక నేను చెప్పబోయే అంశాలన్నీ మీకు రోజు క్లుప్తంగా ఒక విశేష సూచనలా చెప్తూ ఉన్నాను. రెండవ విషయం ఇది. మూడవ విషయం, ఆయన రూపాలతోని వాటితో చూపిస్తున్న తత్వం ఏమిటి, ఆయన ఆరాధించి అనుగ్రహాన్ని పొందిన భక్తులు ఎవరు, వాళ్ళ కథనేమిటి, ఆ కథలతో మాధుర్యం ఏమిటి, ఆ కథల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, అసలు వాటిలో తత్వం అంతరార్థం ఏమిటి, ఇవి తర్వాత అంశం. ఇలా మనం ఇన్ని రకాల అంశాలని అంటే శివధర్మములు, శివతత్వము, శివ మహిమ, శివ రూపమాధుర్యం ఇత్యాదులన్నీ కూడా మనం 14 రోజుల్లో చెప్పుకోబోతున్న మహాంశములు. ఏ గ్రంథం ఆధారంగా చెప్పుకుంటాం, నేను రాముడు అంటే రామాయణం చెప్తాం, కృష్ణుడు అంటే భాగవతం చెప్తాం, శివుడికి ఏ గ్రంథం ఆధారం, నేను అందుకే గ్రంథం పేరు చెప్పలేదు, శివలీలా మహాయజ్ఞం. ఈ గ్రంథం ఎక్కడుందా అంటే నాకు తెలియదు, కూర్చున్నాం ఏదో నేను చెప్పిస్తాడు చూద్దాం, నాలుగు లీలా పరమాంటికి మనం చెప్పగలమా, మనం చెప్పలేం. కనుక శివుని గురించి ఏ గ్రంథం ఆధారం అంటే గ్రంథాలు పెద్ద గ్రంథం ఉంటుంది, అసలు గ్రంథం అనకూడదు, దాన్ని శబ్ద బ్రహ్మం అనాలి, అదో గ్రంథం ఉంది, అది ఎప్పుడైతే వేరే అక్కడితో మొదలైంది శివనంత, అక్కడితో మొదలైన తర్వాత 18 పురాణాల్లో విస్తరించింది, అక్కడితో ఆగిందా 64 ఆగమాల్లో ఉంది శివనంత, అక్కడితో ఆగిందా మహాత్ములు ఆదిశంకర భగవత్పాదుల వారు మొదలైనటువంటి అవతారపురుషులు మహర్షులు తత్వవేత్తలు వీళ్ళు విరచించిన స్తోత్రాల్లో శివతత్వం విస్తరించింది. ఆఖరి భారతదేశంలో అడుగడుగున ఆసీతి సీతాతను శివతత్వం విస్తరించింది, క్షేత్రాల్లో విస్తరించింది, స్తోత్రాల్లో విస్తరించింది, మంత్రాల్లో విస్తరించింది, గ్రంథాల్లో విస్తరించింది, భక్తుల జీవితాల్లో విస్తరించింది, భక్తుల మాటల్లో విస్తరించింది. కనుక వేదాల దగ్గర ఇప్పటి వరకు నేను చెప్పిన మీకు అన్నింటిలో ఉన్నటువంటి శివతత్వాన్ని అంతటి కలబూసి రంగించి ఒక నవనీతంలాగా తీసుకొచ్చి ఈ 14 రోజులు మనం ఆస్వాదించబోతున్నాం. కనుక ఇప్పుడు ఒక గ్రంథం అని ఆధారంగా అయితే అన్ని గ్రంథాలు ఈ రోజు చెప్పగలమా, చెప్పలేదు, పూర్తి కాదు, అయినా చెప్పాలి, ఎందుకంటే అందానంత ఉన్నా అందుకోగలిగినంత అందుకోవాలి. ఎవరు చెప్పగలరు శివతత్వాన్ని సమగ్రంగా అంటే, ఎప్పుడైనా దేనికైనా వర్ణించాలి అంటే బుద్ధి ఉండాలి, భాష ఉండాలి, ఎలా వర్ణించాలో తెలివి ఉండాలి, దాన్ని చెప్పగలిగే భాష ఉండాలి, రెండు లేకపోతే వర్ణించాలి. ఈ రెండు ఎవరి దైవంలో వస్తాయి చెప్పండి, భాష గాని భావం గాని ఎవరిలో వస్తాయి, సరస్వతి గారు శారదాదేవ. కనుక ఆవిడ దైవంటేనే కవులైనా పండితులైనా ఎవరైనా వర్ణించగలరు. ఎంతమంది వర్ణించారంటే ఆవిడ దైవం, మరి ఎంతమంది వర్ణించారు, ఇంకా వర్ణిస్తూనే ఉన్నారు అవుతారండి, మరి ఎంతమంది వర్ణించారంటే ఎవరి వల్ల, అమ్మవారు బుద్ధుల్లో ఉంటే రాసింది అన్నమాట. ఇలా ఎంతకాలం రాస్తుందండి, ఎంతకాలమే రాస్తుంది, రాస్తే వర్ణించగలరు పూర్తిగా కాదు. ఈ మాట చెప్తున్నారు పుష్పదంతుడు అనే మహానుభావుడు పరిజ్ఞ స్థితిలో. అసిత గిరి సమంశా కజ్జలం సింధు పాత్రై సురతలు వరశాఖా లేఖిని పత్రముపి విగతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తమ గుణానాం ఈశా పారమున్నాయి. పరమేశ్వర నువ్వు నిర్గుణుడు, నిర్గుణం గురించి చెప్పడానికి లేదు, నిర్గుణం గురించి ఎవరైనా వర్ణించగలండి, గుణం అంటూ ఉంటే వర్ణించగలం, అలాంటి నిర్గుణుడు వేరు నువ్వు. ఈ జగత్తు నిర్వహించడం కోసం అనంత కళ్యాణ గుణంలో వర్ణిస్తున్నావు, ఎలాంటి అనంత కళ్యాణ గుణంలో జగత్తు నడుస్తున్నావు, అలాంటి నీ దివ్య గుణం వర్ణించాలి అంటే ఎవరి వల్ల అవుతుంది, ఆ సారదాంపై సిద్ధపడింది, సిద్ధపడి ఆవిడైతే వర్ణించగలదు. ఎందుకంటే ఎక్కువ వర్ణించాలంటే మంచి ఆయువు ఉండాలి, రెండు వర్ణించరు బుద్ధులు ఉండాలి, దాన్ని చెప్పడానికి సామర్థ్యం ఉండాలి, అవన్నీ ఆవిడ దగ్గర ఉండే సమర్థించాలి. ఎందుకంటే ఆవిడ శాశ్వతరాలు కనుక ఎంతకాలమే వర్ణించాలి. అదేవిధంగా బుద్ధి అపారమైన జ్ఞానస్వరూపుడు కనుక దానికి రోడ్డు లేదు. ఇక రాయడానికి సరంజామ సిద్ధం చేసుకుంటుంది తల్లి, ఏమిటం చేసుకుందో చూడండి. అసిత గిరి సమంశా కజ్జలం సింధు పాత్రి ఒక తాటుకు పండుని తెచ్చుకొచ్చి సముద్ర జలంతో కలిపించాలి, కలిపితే ఏమైంది మొత్తం ఇంక రెడీ అయిపోయింది సిరా, ఇంకా కలం కావాలి, సిరా ఏమో సముద్రమే సిరా అండి, కలుగుతుందా కలగదు, ఇంకా కలం, కలం ఏమిటి అంటే బాగుంటా అరగని తరగని లక్షణం కర్మవృక్ష అంది. అందుకే సుర తరు వరస కాలెక్కిని, సుర తరు వరస కాలెక్కిని కల్పవృక్షం కొమ్మని ఆవిడ చక్కగా తీసుకుని కలంగా తయారు చేసుకుంది. అంటే కష్టం అనుకోండి, కలం అనుకోండి, లేఖిని రాసేటువంటి సామగ్రిగా తీసుకున్నాం. ఇక అర్థం ఏమిటి అంటే విపులాచకుడు ద్వియన్నట్టుగా మన కొలత కందనటువంటి విస్తారమైన భూమినే పక్కనగా తీసుకుందిట. పత్ర మురివి భూమిని అంతటి తీసుకుందిట. దీని మీద అర్థం ఎంత టైం రాస్తుంది ఆవిడ టైం ఏమిటి, ఎవరి వేళ ఉండే తెల్లవి మనకంటే ఎంత టైం రాస్తామన్నా అంత టైం మనకు లేదు. ఉపన్యాసం చెప్తే ఎనిమిది వరకు వీర్చాలి పోనీ జీవితాంతం చెప్పిన జీవితానికి అర్థం ఉంది కదా, కానీ అమ్మవారికి అర్థం లేదు కదా. కనుక సారదా సర్వకాలం సర్వకాలంలో రాయడం మనకి తెలియదు. ఇంత సర్వజ్ఞానం సిద్ధం చేసుకుని ఇంత జ్ఞానం కలిగిన తల్లి సర్వకాలం రాసినప్పటికీ ఓ పరమేశ్వర నీ గురించి పరిపూర్ణంగా ఆ తల్లి కూడా వర్తించలేదు అన్నాడు. ఇందులో అతిశయోక్తి విషయమంతా కూడా లేదు. ఎందుకంటే మాటలు మనస్సు రెండు కూడా స్వామిని వర్ణించడానికి ప్రయత్నించినా వాటి వల్ల కూడా తను ఏదో వాటిని వర్తంతే అప్రాప్య మనసా సహా మాటా మనసు కూడా అందుకొని మనసత్వమే. కనుక సారదాలే వర్ణించినా సారనంది దిగి ఉండదు అని జరుగుతున్నాయి. మరొకప్పుడు వర్ణించలేదంటూ వర్ణించలేదు, వర్ణించలేదంటూ వర్ణించలేదు అని అంటే దానికి మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి కదండి. ఎవరు వర్ణించలేదు దాని గురించి మనం ఎందుకంటే చెప్పడం అంటే ఎవరికో ఒక ఆయన దాహం వేసింది, దాహం వేస్తే బాగా దాహం వేస్తుందంటే అక్కడ నది ఉంది ఆ నీటి తాగుదాయినా అన్నారు. అప్పుడు అంత నీరే నేను తాగలేనండి అన్న వాడు ఏమంటారు ఊపిరంటారు అంతే కదండి. నేను నీళ్ళంతా తాగున్నాడు నువ్వు తాగలేని తాగు దాహం తీరుతున్నాడు. అలాగా మనం తాగలేనంత నది ఉన్నా దాహం తీరడానికి ఎంత తాగితే అంతే. అలాగే అందుకోలేదు పరతత్వం శివుడైనా మన ప్రభువు ధరించడానికి ఎంత అందుకోగలిగితే అంత కనుక మనం ధరించడానికి ఆ పరమైన తత్వాన్ని ఎంత అందుకోవాలంట దానికి ఏం కావాలి పాత్ర కావాలి. అంటే ఏంటంటే పాత్ర పాత్ర మన గంగాధరం తెచ్చే పాత్ర. ఒక ఆయన అన్నాడు ఏమిట్రా బాబట్టి గంగాధరం అంటే గంగ అంటే ఇంతే అనమాట అనుకున్నట్టు అంతేనండి గంగా ఇంత కాదు కానీ గంగాధరం ఏమంటారు గంగాధరం అంటారు ఎంత చేస్తే అంతే గంగాధరం ఇక్కడికి ఎంత చెప్పుకుంటే అంత శివుడైన అయితే పాత్ర కావాలి కదా కట్టేనా. ఏమిటా పాత్ర మన బ్రతికే పాత్ర మన హృదయం పాత్ర మన జీవుడు పాత్ర. ఇంట్లో పాత్రలో నీళ్ళు నింపుకుంటాం ఖాళీ అయితే మళ్ళీ నింపుకుంటూ ఉంటాం. కనుక మనసును ఎప్పుడు ఖాళీగా ఉంచదు, ఖాళీగా ఉంటే నాలా చెత్త దొరుకుతుంది. కనుక మనసుని ఇంకా నింపేయండి పూర్ణమైన దాని కూడా పోయలేదు కదా. కనుక మనసుని నిరంతరం వెలితి లేకుండా శివతత్వంతో నింపుకోవాలి. ఈ 15 రోజులు మన మనం కలిసాలి శివతత్వంతో నింపుకుందాం. మన బ్రతుకులో తాపత్రయాన్ని అది తాప కదా పెద్దదా ఆ తాపత్రయాన్ని శాంతింపజేసుకుందాం. అందుకే శివ 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 ఎనరాధ అవభయ బాధల అణచుకోరాధ అన్నారు జాగరాజ వారు. అవభయం అవభయ బాధలు అణచాలి అంటే శివ శివ ఎనరాధ అటువంటిది ఆ శివతత్వం. అందుకు అటువంటి దివ్యమైనటువంటి శివతత్వంలోకి మనం ఈ రోజున ప్రవేశిస్తున్నాం. అయితే ఇప్పుడు శివ అనేటువంటి నామం నుంచి తీసుకుంటాం. శివుడికి ఎన్ని నామాలు ఉన్నాయి, లెక్కలేని నామాలు ఉన్నాయి, అనంత నామాలు ఉన్నాయి. ఇప్పుడు 108 లేదు కానీ అష్టోత్తర శతాలు కాకుండా సహస్రనామాలు ఉన్నాయి. శివ సహస్రనామాలు మహాభారతంలో ఉన్నాయి, శివపురాణంలోని పద్మపురాణంలో ఉన్నాయి, శాంతపురాణం లెక్కలేని శివ సహస్రాల పుస్తకాలు ఉన్నాయి. అంతేకాదు శివ దశ సహస్రనామాలు ఉన్నాయి, 10,000 నామాలు చేయగలరు ఒక్క రోజు దాని మళ్ళీ రోజు కూడా చెప్పు చేసుకోవచ్చు. అంతున్నాయి దశ సహస్ర నామాలు ఉన్నాయి. అసలు అన్ని నామాలు ఉంటూ నామరూప యోగ్యత నామం ఉంది. ఏ నామం లేని వాడు నామం అంటారు. ఎక్కడైనా ఉంటుందా అండి చిత్రం, ఏ నామం లేని వాడు నామం అంటారు చూడండి. ఇలాంటి అనేక నామములు గల పరమేశ్వరుడికి శివ అనే నామంతో ఇప్పుడు మనం వ్యవహారం చేస్తాం కనుక చెప్పుకునే శివ లీల మహా అంటే కనుక ఇది శివ అనే నామం గురించి చెప్తున్నాం. ఎందుకంటే శివ 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 అనే నామం గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎన్ని మాలు అన్నాం శివ శివనామం ఎంత విశేషమంటే భాగవతంలో మాట భాగవతంలో వ్యాసుడు వారు భాగవతంలో చెప్పిన ప్రస్కరణలో చెప్తున్నారు సకృత్ ప్రసంగాంతి తత్ పవిత్ర కీర్తి తమలజ్ఞ శాసనం భవాన ఓక్షి శివం శివేతర అనంటుంది సతీదేవి. దక్షుడికి శివాటం పెడుతూ ఈ మాట అంటుంది ఏమనంటే యద్ వ్యక్షరం నామ గిరే ఈరితం నృణ ఇక్కడ మాట ఎత్తు వ్యక్షణం. వ్యక్షణం అంటే తెలుసు కదా ఏమిటి, రెండు అక్షరాలు రామంటే చిన్న రిసి బా, ఎవరు కష్టమా రిసి బా, అది మామూలుగా పలికినా చాలు ఎవరు సకృతి ప్రసంగా ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారి శివ అన్నా చాలండి, వేద ధ్యానంగా ఏమి కాదు, ఊరికి మాట్లాడుతూ మాట్లాడుతూ సకృతి ఒక్కసారి ఈరితం ఆమె అంటే చాలుక అఘం ఆసు హంతిత, వాడి పాపాలు వెంటనే అర్థం చేస్తుంది అంత. ఒకసారి అంటేనే పాపాలకు అర్థం చేయగలిగే శివనామాన్ని అనకుండా బతుకుతున్నాడు అంటే వాడి పాపాలకు అర్థమయ్యే యోగం లేదనమాట. అలాంటి శివుణ్ణి నేను అనను అని అన్నామంటే ఓ నాన్న శివుణ్ణి అనను, శివుణ్ణి పూజించను అనేవాడు అశివుడు అన్నాడు. అశివుడు, శివుడు అంటే మంగళ స్వరూపుడు కదా, అశివుడు అంటే అమంగళుడు అన్నాడు. అమంగళుడైన వాడే పరమమంగళ స్వరూపుడైన శివనామాన్ని ఉచ్చరించాడు. కనుక మంగళములు ఎవరికి కావాలో, ఎవడి గుండెలు మంగళములు రాసిందాయో వాడు పరమమంగళ స్వరూపుడైన పరమేశ్వరుని ఆరాధిస్తారు. కనుక శివనామం కేవలం అంటే చాలు పాపనాశనం చేస్తుందండి, ఇది ఎన్ని మార్లు అనున్నామండి శివనామం. అందుకే త్యాగరాజు వారు కూడా చెప్పిపోయి శివ శివ ఎలా అంత విశేషమైన. అంతేకాదు ఈ శివనామం గురించి ఒక మాట చెప్తారు సూర్యుడు గారు, గ్రహదోషం కులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామం ప్రత్యహం పెక్కును ఉత్తమోత్తముల బాధింపదానముని దహను కప్పగజాలునే శరభ సంతానము నీ సేవ చేసి హతక్లేశులు కరుగాక జనము శ్రీకాళహస్తీశ్వర. ఈ మాట ఏం చెప్తున్నారు, గ్రహదోషములు దుర్నిమిత్తములు అంటే గ్రహదోషాలు దుర్నిమిత్తాలంటే జీవితంలో జరగకూడదే జరగడం, ఎదురు కూడా ఎదురు కాకూడదే ఎదురవడం, ఇలాంటివన్నీ కూడా నీ కళ్యాణ నామా నిరంతరం ఎవరు పడుతూ ఉంటారో అటువంటి ఉత్తమోత్తమాన్ని బాధించలేవు అని చెప్తున్నారు. గ్రహదోషాలు కానీ దుర్నిమిత్తాలు కానీ బాధించలేవు. అంతేకాదు ఇంకో మాట అంటారు, ఒకవేళ బాధిద్దామని కర్మ కొద్ది వచ్చినా వాటి గతి ఏముంటుందంటే దహనం కప్పగజా అని సర్వసత్తా అగ్ని మింగుదామని వచ్చిన మెడతలన్నీ ఏముంటాయండి, ఏముంటాయి అవి మారి నశిపోతే. అదేవిధంగా శివనామం పలికే వాడి చెంతకు వచ్చినటువంటి గ్రహదోషాలు దుర్నిమిత్తాలు కూడా నశిస్తాయి అని శివస్మరణ మనకి ఈ గ్రహదోష దుర్నిమిత్తాలను కూడా పోగొట్టారు. అంత సులభంగా తరించగలిగేటువంటి శివారాధన శివనామం ఉంటూ ఉన్నా అది చెయ్యకుండా మానవులు ఉన్నారే శివ 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 అది ఎవరైతే శివనామ స్మరణ చేయకుండా జీవితం గడుపుతారో వారు ఒక టైం ఇచ్చాడు అప్పయ దీక్షితుల వారు, ఆత్మద్రోహీకరణ వివసో భుయసాధ పదాని అని చెప్తున్నాడు. ఎవరుంటున్నారంటే శివ ఒక్కసారని ఒక మారేడు జనం తుమ్మి పువ్వు మీద దండం పెడితే చాలు వాడికి సర్వాభీష్టుడు ఇస్తారే అది కూడా చేయకుండా ఏతజ్జానన్న శివ శివ అని అంటుంది. శివనామం అనుకుంటా బతుకుతున్నారే శివ శివ అన్నారు. వీళ్ళని ఆత్మద్రోహులు అంటారు అన్నాడు. ఆత్మద్రోహులు అంటే తమని తాము నశింపజేసుకున్న వాళ్ళు, శివనామంతో ధరించుకోగలిగి కూడా అది మనం సాధారణంగా తీసుకోలేదు అంటే మన ఆత్మద్రోహులు టైం ఇచ్చారు అప్పచెప్పిన వారు. మన ఆత్మద్రోహులు తారము మనం ధరింపజేసుకోవాలి అవునండి. మరి ఏం చేస్తామని ప్రారంభాలు కానీ కాలకర్తయ్య మహేశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఈ ప్రారంభ జనితమైన గ్రహదోషములు దుర్నిత్యములు కూడా నశిస్తాయి. దానికి ఇంకా ఇంకా ఏ విధంగా ఆరాధన చేయాలో మనం తర్వాత తర్వాత చెప్పబోతున్నాం. మొత్తానికి శివనామం గురించి చెప్తూ దుర్జలుగా చెప్పారు, ఇంకా శివనామం మహిమ చెప్తూ శంకర భగవత్పాద వారు ఎవరు చెప్తారు, శివేది ద్వౌవర్ణౌ పరపద నయత్థం సగర్తౌ కరట్ట గ్రామాణౌ భవ విటపి బీజౌ గదరని. చక్కటి మాటలో చూడండి, సి వా ఈ రెండు అక్షరాలు, ఈ రెండు అక్షరాలతో శివనామం ఎలా ఉందంటే రెండు రెక్కలతో హంసలా ఉంటాయి. హంస ఎప్పుడు ఆకాశంలోకి పెడుతూ ఉంటుంది, అలాగే పరమహంసలు కూడా లౌకికమైన వీటికి అంటుకోకుండా ఊర్ధ్వ దిశలోనే ఉంటారు. ఈ హంస కూడా అలాగే ఊర్ధ్వ దిశలో పెడుతుంది. మనం కూడా ఆ ఊర్ధ్వం ఉన్నతత్వానికి పొందాలి అంటే ఈ హంసను పట్టుకోవాలి. హంసవాహనం ఈ హంసం ఏర్పడుకుంటే మనల్ని చక్కగా ధరించగలదు, ఉపదేశం చేసుకోగలదు. ఏ హంస, సి వా అనే రెండు రెక్కలు కలిగిన శివనామం అనే హంసను ఎవడు పట్టుకుంటాడో వాడు ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళగలడు అన్నారు. శివేకి ద్వర్ణం పరపదనయ హంస గరుతం, గరుతం అంటే రెండు రెక్కలు, పరపదనయ పరపదానికి తీసుకువెళ్ళేటువంటి హంస యొక్క రెండు రెక్కల వంటివి సి వా అనేటువంటి నామం. నేను శివరామస్వామి చేసే వాళ్ళు పరమపదాన్ని చెప్పేవారు. అని చెప్తూ రెండో మాట అంటారు, శివ అన్నప్పుడు సున్నితమైన అంశ రెక్కలని ఎంత చెప్పారో దాని తెరగల రాళ్ళతో కొలుస్తున్నారండి. కరెక్ట గ్రావణము అన్నారు ఇక్కడ. కరెక్ట గ్రావణం, కరెక్ట అంటే తెరగలేదు సంస్కృతంలో, గ్రావణం అంటే రాళ్ళు, కరెక్ట గ్రావణం అంటే తెరగలు రాళ్ళు. శివ అనే రెండు తెరగలు రాళ్ళు. కొంతమందికి తెరగలంటే తెలుసో లేదు, మీ పిల్లలు తెరగలేదు కాబట్టి అంటే ఏంటమ్మా అంట తిరగడం ఉంటే కొంతమందికి తిరగడం బాగా తెలుసు, కొంత నోరే తిరగలా తిరుగుతుంది మన నోట్లో. తిరగలు తెచ్చుకున్నాడు శంకర్, ఏం తిరగలేదు శివా అని తిరగలు తెచ్చుకున్నాడు. కింద ఒక రాయి పైన ఒక రాయి ఉంటుంది తిరగలికి శివా ఎలా అంటే అలా అయిపోతాయి మన భౌగ్యుడు. శివేది తోపత్నం ఆ రెండేమయ్యే కరెక్ట్ గ్రామం తిరగలరాడు. శివ 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 అంటుకుంటే గ్రైండర్ తిరుగుతున్నాడు. ఈ గ్రైండర్ ఏం చేస్తుందంటే గింజల్ని పిండి చేస్తుంది. అయ్యా ఏమిటా గింజలు చెప్పారు చూడండి, ఇక్కడ భూతమైన మాట చెప్పారు. మన దగ్గర గింజల మూట ఉంది, అదే చాలా ప్రమాదకరం. విషబీజపు మూట ఉంది అనుకోండి, విషబీజాల మూట ఉంటే, విషం గింజలు మూట ఉంటే చాలా ప్రమాదం. ఏంటవుతుంది తర్వాత మొక్కలే వృక్షాలే పళ్ళే మనం చూచారు. మన దగ్గర వద్దన్న మూట ఉంది, ఆ మూటలు పట్టుకునే తిరుగుతూ ఉన్నాం జన్మల జన్మలతో. ఏం చెప్పండి ఆ మూట? కర్మ 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 నువ్వో పాపం కర్మ మూటలే ఉంటాయి. ఎన్ని కర్మలు ఇప్పుడు క్షయమయ్యే చెప్పలేదు, ఎన్ని కర్మలు మిగులున్నాయి తెలియదు. చూసా ఈ జన్మ అక్కడైతే బాగుందండి అనుకుంటున్నాడు. వీరేమో చెప్పకడానికి ఎన్ని జన్మలు ముందున్నాయో ఎన్ని జన్మలు కంటే మనం చెప్పగలం అంటే చేసుకున్నవాడు చేసుకున్నంత మహాదేవ అక్కడ మళ్ళీ ఆయన ఎవడికి ఎంత ఇవ్వాలో అది తెలుసు. మనం బోర్డు మొదలు పెట్టుకున్నాం, ఈ జన్మ కొన్ని తెచ్చుకున్నాం, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, కొన్ని సచ్చితమై ఉన్నాయి. ప్రారంభంగా కొంత తెచ్చుకున్నాం, ఆగస్టులో మరి కొంత పూర్తి చేసుకున్నాం, మొత్తం బీడాల మొక్కలు. ఈ గింజలు వదిలేసామా ఇవి తొందరగా మొలకెత్తుకున్నాయండి. వీటి కొంత కల్టివేషన్ ఎక్కర్లేదు, తొందరగా మొలకెత్తి మన జన్మ పరంపరలోకి నెట్టి సుఖదుఖాలు ఉంచేస్తూ ఉంటాయి. కర్మ బీజాల ఫలాలే సుఖదుఖాలు, కర్మ బీజముల యొక్క ఫలములే సుఖాలు చూస్తారు. అవునా లేదా? ఇది ఎవరు అనుభవించట్లేదు చెప్పండి. సుఖదుఖాలనే ఫలాలు అనుభవించకుండా మన పరమానందమైన మోక్షాన్ని పొందాలి అంటే ముందు ఏం జరగాలి? బీజాలు జరుగుతూ ఉంటాయి. ఈ బీజాలు మామూలుగా వదిలేస్తే మొలకలు తెస్తాయి, దాన్ని ఒక పంచే పిండి చేసేది. విత్తనాన్ని పిండి చేర్చాలంటే మొలకెత్తాయా? మొలకెత్తావు. విత్తనాన్ని పిండి చేస్తే మొలకెత్తావు. అదేవిధంగా మీ దగ్గర ఉన్న కర్మ బీజములు పిండి అయిపోవాలి అంటే శివ అనే తిరగలు తిప్పుతూ ఉంటే ఈ తిరగలలో కర్మ బీజాలన్నీ పిండి అయిపోతేట జన్మలాభ్యం అనిపిస్తుంది. బీజముగా ధరలి అది శంకర భగత్పాద వారి యొక్క గంధాశక్తి. అంటే సంసార వనాలకి విత్తనాలని పిండి చేసేటటువంటి శివ అనే తిరగలు కాదు అని అడవులు పుట్టించగలిగే బీజాలు. ఏ అడవులు? సంసార మహారణ్య వాటిని పిండి చేయగలిగే శక్తి శివనామం. కనుక సర్వకర్మ క్షయం చేయగలిగే శక్తి శివనామం అంటుంది. కనుక మనకి ఏమి కష్టం లేదు, రెండు అక్షరాలు చిన్ననామం భగవంతుడు నాలుగిచ్చాడు అది అంటూ అనుకోవచ్చు. నేను చెప్పారు కానీ అనలేకపోతున్నానంటే శివ శివ వాడి కర్మకి ఇంకెవరికి అర్థం చెప్పండి. కనుక శివనామం అనగలిగేటటువంటి దేశంలో మతంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి మహాదృష్టంగా భావిస్తాం. అది ఈ దేశం అంతా శివనామంతో మారు జరుగుతుంది. ఆసేతు సీతాకాలం ఏమన్నా ఆసేతు సీతాకాలం ఈ మాట అర్థం చేసాం కదా అయ్యా. చాలా మంది నేను అడుగుతున్నానంటే చిన్నపిల్లలకు తెలియడం కోసం అంటున్నానంటే తెలియట్లేదు కదా. మధ్య మధ్యలో ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇద్దరు వచ్చినా మళ్ళీ విడిపోయి ఉంటాను. కానీ ఆసేతు సీతాకాలం అంటే సేతువు అంటే ఏంటి? రామేశ్వరం మొత్తం అందరూ పలకాలి. ఇది తెలిసంటే మన గురించి చెప్పగలరు, ఇది తెలియదంటే మళ్ళీ అనేది వెళ్ళాలి. సేతు అంటే ఏంటి? సీతాకాలం అంటే ఆ సేతు సీతాకాలం అంటే రామేశ్వరం నుంచి యమాకుల ప్రాంతం వరకు రామేశ్వరంలో ఎవరున్నారండి? రామలింగేశ్వర స్వామి. సీతాకాలం కేదారం హిమవత్ పృష్ఠి ఆ కొసన ఆ కొన మీద కూర్చున్నాడు ఆయన. ఎవరు కేదారేశ్వరుడు అంటే ఆ సేతు సీతాకాలం అంటే రామేశ్వరం కేదారేశ్వరం వరకు, అంటే శివలింగం నుంచి శివలింగం వరకు, మధ్యలో ఉన్నటువంటి మన శివలింగాలు జ్యోతిర్లింగాలు ఎక్కడ తలిపితే అక్కడే. భారతదేశంలో భాషలు మారే, సంస్కృతులు మారే, కట్టు కొట్టు తీరు మారే, ఇన్ని మారే, ప్రాంతాలు మారే, వాతావరణాలు మారే, పద్ధతులు మారే, ఇన్ని మారే, కానీ శివ ఒకటే. అందుకే మహాగౌరవులు అన్నారు ఈ దేశంలో సబ్ కంకరగే శంకర్ అన్నారు వాజ్పేయి గారు అన్నారు సబ్ కంకరగే శంకర్ ఇప్పటి రాయి శివుడే. అంతేకాదు ఆనాడు భారతదేశం గొప్పతనం చాటి చెప్తూ వివేకానంద మాట చెప్పారు పాశ్చాత్య ఏమనంటే నా దేశం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే దాని గొప్పతనం శివుణ్ణి పూజించడంలోనే కనుకుంటుంది. నా దేశం ఎంత గొప్పదంటే శివుణ్ణి పూజించే దేశం నా దేశం. శివుడు అనగానే అందరికీ ఒక తపమూర్తి గుర్తిస్తాడు, ఒక ప్రశాంతమైన జ్ఞానమూర్తి యోగమూర్తి గుర్తిస్తాడు, ఒక త్యాగమూర్తి గుర్తిస్తాడు, ఒక నిరాడంబరమూర్తి గుర్తిస్తాడు. శివుడి దగ్గర ఆడంబరం లేదు, అలంకారం లేదు, అహంకారం లేదు. నిరాడంబరమే త్యాగము, యోగము, శాంతము, జ్ఞానము, తపస్సు మూర్తి కట్టిన స్వామి గుర్తిస్తాడు కదా. కానీ ఆయన పూజించే దేశం అంటే అర్థం ఏంటి? నా దేశం తపస్సుని గౌరవిస్తుంది, జ్ఞానాన్ని గౌరవిస్తుంది, త్యాగాన్ని గౌరవిస్తుంది, నిరాడంబరతను గౌరవిస్తుంది, జ్ఞానాన్ని గౌరవిస్తుంది. కనుక తపస్సు, జ్ఞానము, యోగము, నిరాడంబరత, త్యాగము పుష్టిగా లేని దేశం నా భారతదేశం అని చెప్పడానికి శివుడిని ఆరాధించడంలోనే కనబడుతుంది అన్నారు వివేకానంద. ఇది ఆయన చూపుతున్నట్టు ఒక గర్వం. అంతేకాదు మార్గరెట్ అనే ఒక ఆవిడ ఆయన శిష్యురాలి, సిస్టర్ నివేదికగా పేరు మార్చుకుని ఆ తల్లి భారతదేశాన్ని గురించి దేశం గొప్పతనం తెలుసుకోవడమే కాకుండా ఆ తల్లి శివతత్వం అద్భుతమైన గ్రంథాన్ని ఆంగ్ల భాషలో రచించింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలని మనకు వినడానికే శ్రద్ధ లేదే, ఆవిడ ఎంత చక్కగా స్టడీ చేసి గ్రంథం రచించిందో. అందుకు మనకి అక్కడి నుంచి వస్తేనే వింటామని పూర్వకాల కృషులు ఇప్పుడు పాశ్చాత్య దేశంలో పుట్టిట్టు వచ్చేదేమో అనిపిస్తుంటున్నాం. అలా వచ్చిన కృషుల్లో ఒకరు ఆవిడ అదే తెలిసింది మనం సిస్టర్ నివేదిత. ఆ తల్లి చాలా అద్భుతంగా చెప్పింది ఆ విషయాలు కూడా అక్కడక్కడ మీకు చూపిస్తూ ఉంటాం. ఇందులో ఋషులు చెప్పిన మాటలతో పాటు వీళ్ళ మాటలు కూడా చెప్తూ ఉంటే అనుభవంలోకి మరింత వెళ్ళగలం. అటువంటి ఆ పరమేశ్వర తత్వం భారతదేశం అంతా మనకి బ్రతుకుని కనిపిస్తున్న జ్యోతిర్లింగమయమైనటువంటి భారతదేశం శివత్వం అడుగడుగున ప్రసరిస్తుంది. ఇప్పుడు శివనామ మహిమ చెప్పారు మీకు ఇంతవరకు ఎంత గొప్పదో ముందు చెప్పారు. ఎందుకంటే ముందు విలువ తెలిస్తే పట్టుకో ఉద్దేశం అంతే కదా. మరి ముందు విలువ చెప్పారు కదా పట్టుకోని శివ. ఇప్పుడు ఈ మంత్రంలోని శక్తిని చెప్తారు. ఎందుకంటే శివనామ వ్యాఖ్య చేస్తేట అదొక ఏంటండి. ఇప్పుడు శాస్త్రం చెప్పకూడదు ఈ శివనామ ఎక్కడుంది అసలు ఎక్కడున్నది దానికి పెద్ద ప్రశ్న. విద్యాదశీశ్రుత పంచాక్షరీ తత్ర శివ ఇత్యక్షరద్వయం దీన్ని ఎక్కడ దాచిపెట్టారయ్యా, దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మీరు అనవచ్చు. ఒక విలువైన రత్నాన్ని మీ ఇంట్లో ఎలా దాచిపెట్టారు నీకే తెలియదు ఎలాగే తెలుసు. ఒక రత్నం తెచ్చుకొచ్చారు అబ్బో దానిలో తగ్గ ముఖం అనుకుంటా తన చిన్న బరిని, ఆ బరిని మరో పెద్ద బరిలో, దానో పెట్టెలో, ఆ పెట్టిని మీ వీరువాలో ఉన్నటువంటి చిన్న లాకర్లో, ఆ లాకర్లో కావాలి తన అంటే మీ ఇంట్లో వీరువాలో లాకర్లో పెట్టె లోపల బరి లోపల బరి లోపల బరి లోపల బరి లోపల మగ్గుమల గుడ్డ లోపల వస్తాడు. ఇంత రత్నాన్ని ఎంత భద్రంగా దాచిపెట్టారు. అలాగా వేదము తన గుండెల్లో దాక్కున్న రత్నం దశివ అనేటువంటి ఎలా దాచిపెట్టుంది. విద్య కృష్ణ మనకి ఎన్ని విద్యలున్నాయో తెలుసా, అసలు మన విద్యలున్నాయని తెలుసా, ఎన్ని విద్యలున్నాయి తర్వాత భారతదేశానికి విద్యలున్నాయని కూడా తెలియదు. భారత విద్యలున్నాయని తెలుసా, భారతదేశంగా అనేక విద్యలున్నాయి. ప్రధానంగా ఆశ విద్యలు, ఋషుల ద్వారా మనకి లభించిన విద్యలు, సర్వ కాలాలకి సర్వ జనాలకి మనకు వచ్చే విద్యలు, ఎన్ని కాలాల వల్ల విద్యలు ఉంటాయి. ఆ విద్యలు మొత్తం 14 విద్యలు, తెలుగుదేశ విద్యలు. ఇందులో అన్ని విద్యలలో గొప్ప విద్య ఏమిటి అంటే వేద విద్య. ఎందుకంటే అది మానవ నిర్మితం కాదు కనుక వేద విద్య అంటారు. విద్యాసు సుదుత్కృష్ట ఆ వేదం. ఈ వేదంలో మళ్ళీ ఉత్కృష్ట స్థానంలో ఏముందో చూస్తున్నారు. తత్ర ఏకాదశిని శృతం, వేదముల్లో మొత్తం నృత్య దిశాలు ఉన్నాయి కదా, ఇందులో సరిగ్గా మధ్య భాగంలో ఎదురు వేదం ఉంది. దానికి సరిగ్గా ఉదయస్థానంలో ఎదురు వేదం ఉంది. దానికి ఉదయస్థానంలో రుద్ర ఏకాదశి ఉంది, అంటే 11 అనువాకాలతో రుద్ర నామక మంత్రం ఉన్నాయి. పదకొండు తరువాత. ఇది కర్మకాండలో చెప్పారు. దీన్ని ఎక్కడ పెట్టారండి? వేదానికి మూడు కాండాలు ప్రధానంగా ఉన్నాయి కదండి, తెలుసు కదా, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. దీన్ని ఎక్కడ పెట్టారంటే, సరిగ్గా ఏ ప్లేస్ లో పెట్టారంటే, దీన్ని కర్మకాండగా అన్వయించవచ్చు, జ్ఞానకాండగా అన్వయించవచ్చు, ఉపాసనకాండగా అన్వయించవచ్చు. సాధారణంగా కర్మకాండం